గుడ్ మార్నింగ్. ప్రభునందు ప్రియులారా, మీరంతా ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి, మీ ప్రార్థనలను బట్టి నేను బాగానే ఉన్నాను. మీరంతా కూడా దేవుని యొక్క కృపలో దినదిన అభివృద్ధి చెందగలుగుతున్నారని నేను భావిస్తూ ఉన్నాను. ఈ దినమందు స్మరణలో ఉన్న సంగమనకు క్రీస్తు ప్రభువు రాయించినటువంటి ఈ యొక్క సంగతులను గురించి కొంత మనము ధ్యానించాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఈ సంఘటన ప్రకటన గ్రంథము 2:8-11 వరకు వ్రాయబడి ఉన్నది. అక్కడ ఏమని వ్రాయబడి ఉన్నదంటే, స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, మొదటివాడును కడపటివాడునయ్యుండి మృతుడై మరల బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా, నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును, ఆయనను నీవు ధనవంతుడవే, తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేనెరుగుదును. నీవు పొందబో శ్రమలకు భయపడకుము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవకిరీటము ఇచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు 2వ మరణము వలన ఏ హానియో చెందడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమేడివైన తండ్రి, కృపగలిగిన దేవ, ఈ దినమందు మీ పరిశుద్ధమైనటువంటి సాన్నిధ్యములకు మేము వచ్చి ఉన్నాము. స్మరణ సంగమునకు వ్రాయబడినటువంటి విషయములను గురించి మేము ధ్యానించవలనని మీ యొక్క సన్నిధిలో వేచి ఉంటుండగా మీ యొక్క వార్తను మాకు తెలియజేయండి. మీ సంగతులను వినగలిగిన చెవులను, గ్రహించగలిగినటువంటి మనసును, చూడగలిగినటువంటి కనులను ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించండి. మీ యొక్క వాక్యము మా యొక్క హృదయంలోనికి చొచ్చి మమ్మలను ఫలభరితంగా చేయనట్లుగా మమ్మల్ని దీవించండి. క్రీస్తు నామందు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, గత వారము నేను ఎఫెసులోనున్న సంఘమునకు వ్రాయబడినటువంటి సంగతులను గురించి మీతో కొంత ధ్యానించాను. ఈ వారము స్మరణలో ఉన్నటువంటి సంగమునకు వ్రాయబడినటువంటి సంగతులను గురించి మనము ధ్యానించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈ యొక్క 7 సంగములకు వ్రాయబడినటువంటి అంశములు ఇవి ఆ సంగములకు మాత్రమే చెందినటువంటివి కాదు, కానీ అవి అప్పటి నుండి ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రతి సంఘం, ప్రతి వ్యక్తి వాటి యొక్క వెలుగులో మన హృదయములను పరీక్షించుకొని దేవునితో మనకున్నటువంటి ఆ యొక్క సంబంధమును మనము సరిచేసుకొనవలను అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. కాబట్టి ఈ సంఘములకు వ్రాయబడినటువంటి విషయములను గురించి మనం ధ్యానించడం ప్రారంభించాం. ఈ దినమందు స్మరణలో ఉన్నటువంటి సంఘమునకు దేవుడు వ్రాయించినటువంటి విషయములు ఏమై ఉన్నవి అనేటువంటిది చూద్దాం. ఇక్కడ ఎక్కువ విషయములు వ్రాయబడలేదు, బహుకొద్ది విషయములు మాత్రమే వ్రాయబడి ఉన్నవి. కానీ అవి బహు భావగర్భితమైనవి గాను, అవి ఎంతో లోతైనవి గాను, అవి ఎంతో మనము ఆలోచించదగిన విషయములుగాను ఉన్నవి అనేటువంటిది మనకు వాటిని చదివినప్పుడు అర్థమవుతూ ఉంటుంది. మొదటిగా ఏమని చెప్తున్నాడంటే, మొదటివాడును కడపటివాడునై ఉండి మృతుడై మరల బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా అని ప్రారంభించాడు. ఈ వాక్యమును మనం చదవగానే మనకు గుర్తొచ్చేటువంటిది ఏంటంటే, మొదటివాడుగా ఉండాలి, కడపటివాడుగాను ఉండాలి, ఆ తర్వాత మృతుడై ఉండాలి, అయితే మరల బ్రతికిన వాడై ఉండాలి. అలాంటి వారు ఎవరు అనేటువంటిది మనం చూసినట్లయితే క్రైస్తవులందరికీ, కొద్దో గొప్ప చర్చికి వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరికి కూడాను తెలిసినటువంటి విషయం ఏమిటంటే, ఈ 3 విషయములు కూడా క్రీస్తు ప్రభువులో ఉన్నాయి. కాబట్టి ఈ మాటలు చెప్తున్నది మరెవరో కాదు, క్రీస్తు ప్రభువు అనేటువంటి విషయం స్పష్టంగా మనకు తెలుస్తూ ఉన్నది. ఈయనేమని చెప్తున్నాడంటే, ఈ సంగమనకు ఇలాగ వ్రాయమని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు, నీ శ్రమను దరిద్రతను నేనెరుగుతును, అయినను నీవు ధనవంతుడవే అని చెప్తున్నాడు. నీ శ్రమను, నీ దరిద్రతను నేనెరుగుదును అని చెప్తున్నాడు. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు శ్రమ అనేటువంటిది మనకు ప్రతి ఒక్కరికి తెలిసినటువంటిదే. దరిద్రత అనేటువంటిది కొందరికి తెలియవచ్చునేమో, కానీ శ్రమ అనేటువంటి విషయం మాత్రము ప్రతి ఒక్కరికి తెలిసినటువంటిదే. ప్రతి ఒక్క వ్యక్తికి ఈ యొక్క శ్రమ అంటే ఏంటో తెలుసు, ప్రతి ఒక్క సంగమనకు శ్రమ అంటే ఏంటో తెలుసు. సంగమనకు మాత్రమే కాదు, సమాజమునకు సహితము శ్రమ అంటే ఏంటో తెలుసు. శ్రమను తప్పించుకొననటువంటి వారు ఎవరు ఉండరు. ఈ శ్రమలు అనేటువంటివి మనకు రకరకములుగా కలుగుతూ ఉంటాయి. కొన్ని శ్రమలు మనం తెచ్చిపెట్టుకునేటువంటివిగా ఉంటూ ఉంటాయి. కొన్ని శ్రమలు మనము అవి వస్తాయని ఎక్స్పెక్ట్ చేయము, అయినప్పటికీ మన మీద వచ్చి పడేటువంటివిగా ఉంటూ ఉంటాయి. మనం తెచ్చుకునేటువంటి శ్రమలను మనము తెచ్చుకొనకుండగా ఆపివేయవచ్చును. మనం జాగ్రత్తగా బిహేవ్ చేసినట్లయితే, మన మాటలు కంట్రోల్లో ఉన్నట్లయితే, మన ప్రవర్తన అనేటువంటిది, ఇతరులతో మనము సాగించేటువంటి సంభాషణ కానీ, మనము వారితో చేసేటువంటి ఇంటరాక్షన్స్ అన్నిట్లో కూడాను జాగ్రత్తగా ఉన్నట్లయితే, అప్పుడు మనము తెచ్చిపెట్టుకునేటువంటి యొక్క శ్రమలను మనము అధిగమించవచ్చు. అవి రాకుండా నియంత్రించవచ్చు, కంట్రోల్ చేసుకునవచ్చు. కానీ చాలామంది ఆ విధంగా ఉండేటువంటి వారుగా ఉంటారు. కొంతమంది కొన్ని శ్రమలు కలిగిన తర్వాత జ్ఞానం తెచ్చుకొని, బుద్ధి తెచ్చుకొని, అప్పుడు సరేటువంటి వాళ్ళుగా ఉంటూ ఉంటారు. నా మాటల వలన ఈ ప్రాబ్లం వచ్చింది, నేను లూజ్ టాక్ అనేటువంటిది ఎక్కువగా మాట్లాడుతున్నాను, కాబట్టి నా మాటలు నేను కంట్రోల్ చేసుకునేవలసి ఉన్నది, మాట్లాడే ముందు నా మాటలను నియంత్రించుకునేవలసి ఉన్నది అని జ్ఞానం తెచ్చుకుని అప్పుడు కంట్రోల్ చేసుకునేటువంటి వారుగా కొంతమంది ఉంటూ ఉంటారు. కొంతమందిని గురించి మనం వింటూ ఉంటాము, ఆయన ముందు ఒక రకంగా ఉండేవాళ్లే, కానీ ఆ తర్వాత ఆ రెండు విషయాల్లో దెబ్బలు తిన్న దగ్గర నుంచి కొంచెం సరేయడా మనిషి అని అంటూ ఉంటారు. ఇది ఎవరి గురించి చెప్తున్నారంటే, దెబ్బలు తిని కొంత నేర్చుకున్నటువంటి వారిని గురించి చెప్తూ ఉన్నారు. ఇలాంటి వారు కొందరైనట్లయితే మరికొంతమందికి ఎన్ని దెబ్బలు తగిలినా సరే వారికి జ్ఞానం అనేటువంటిది కానీ, బుద్ధి అనేటువంటిది కానీ వచ్చేటువంటిదిగా ఉండదు. మరి ముఖ్యంగా ఈ మాటలు అనేటువంటివి, లూజ్ టాక్ అనేటువంటిది ఎన్నో శ్రమలను మనకు తెచ్చిపెట్టగలిగినటువంటిది అయి ఉంటూ ఉంటుంది. మనము మాటలను నియంత్రించుకున్నట్లయితే చాలా వరకు ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యేటువంటివిగా ఉంటూ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ అనేటువంటివి మనము మనంతట తెచ్చుకునేటువంటివి, కాబట్టి మనము కుదుట పడినట్లయితే, మనము మనలను నియంత్రించుకునేటట్లయితే, అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ మనకు సాల్వ్ అయ్యేటువంటివిగా ఉంటూ ఉంటాయి. అయితే మనలను మనము నియంత్రించుకోవటం అనేటువంటిది కొంతవరకు మన చేతిలో ఉన్నది, కానీ అంతా మన చేతిలో అయితే లేదు. మరి ముఖ్యంగా మన నోరు మాట్లాడేటువంటి మాటల్ని నియంత్రించాలంటే అది కేవలము దేవుని యొక్క ఆత్మ చేత జరగవలసినటువంటి విషయం అయి ఉన్నది. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ ఒక వ్యక్తి మీదకు వచ్చినప్పుడు అది అతనిలో నివసించుతూ, అతనిలో ఉంటూ అతని యొక్క క్రియలను నియంత్రించుచు ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, అతని యొక్క ప్రవర్తన మారుతుంది, అతనికి ఉన్నటువంటి ఆ యొక్క అలవాట్లు మారతాయి, అతని మాటలు సహితము మారేటువంటివిగా ఉంటూ ఉంటాయి. కొంతమంది నేను చూశాను, వారు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించేటువంటి వారు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడేటువంటి వారు, ఇష్టం వచ్చినట్లుగా వారి యొక్క జీవితం అనేటువంటిది ఉంటూ ఉండేది. అయితే వారు ప్రభువును తెలుసుకున్న తర్వాత ఆయన యొక్క చిత్తమునకు, ఆయన ఆత్మకు వారి యొక్క జీవితములను అప్పగించుకున్నప్పుడు వీరి యొక్క జీవితమును వీరు తమంతట తాము ముందుకు తీసుకువెళ్ళటం కాకుండా ఆత్మ యొక్క నియంత్రణలో ఉంచుకుని వారు తమ జీవితములను నడపటం అనేటువంటిది నేను చాలామందిని చూచాను. అయితే ఇది ఎంతవరకు కంట్రోల్లో ఉంచుకునవచ్చునంటే, నీవు ఎంతవరకు అయితే నీ యొక్క జీవితమును దేవుని యొక్క చిత్తానికి అప్పగించుకుని ఆయన నియంత్రణలో ఉంచుకునటానికి నీవు ఇష్టపడుతున్నావో, నిన్ను నీవు అప్పగించుకుంటున్నావో, అంతకాలం వరకు ఇది పనిచేసేటువంటిదిగా ఉంటుంది. కొంతమంది కొంతకాలము దేవుని యొక్క నియంత్రణలో ఉన్న తర్వాత, దేవుని యొక్క ఆత్మ చేత నడిపింపబడిన తర్వాత సహితము కొంతకాలమైన తర్వాత వారు మార్గ మధ్యంలో తిరిగి లోకంలోనికి వెళ్ళిపోయేటువంటి వారు గాను, వారి యొక్క మాటలు అనేటువంటివి, వారి యొక్క ప్రవర్తన అనేటువంటిది పూర్వపు స్థితి లోనికి వెళ్ళేటువంటి బాటలో ప్రయత్నిస్తున్నదేమో అనేటువంటి విధంగా ఉంటూ ఉంటుంది. ఇది ఎప్పుడు జరుగుతుందంటే, దేవుని యొక్క సన్నిధిలో నీవు సరైనటువంటి విధంగా సమయమును గడపనప్పుడు, దేవునితో నీకున్నటువంటి యొక్క సంబంధమును సరిచూచుకొంచు నిన్ను నీవు నియంత్రించుకున్నప్పుడు ఇది చాలా మందిలో జరుగుతూ ఉంటుంది. అనేక మంది విశ్వాసంలో ఈ యొక్క హెచ్చు తగ్గులు అనేటువంటివి ఉంటూ ఉంటాయి. కొంతకాలము వారు బాగా ప్రార్థన చేసేటువంటి వారుగా ఉంటూ ఉంటారు, మరికొంతకాలము వారు లూజ్ టాక్ మాట్లాడేటువంటి వారు గాను, తమ ఇష్టము చొప్పున జరిగించుకునేటువంటి వారు గాను ఇలాంటి వారుగా ఉంటూ ఉంటారు. ఇక వీళ్ళని పక్కన పెట్టినట్లయితే కొంతమంది ఎప్పుడు కూడాను మాట్లాడేటువంటిది మాత్రము భక్తి విషయమైనటువంటి మాటలేగా వాళ్ళ నోటి నుంచి వస్తుంటే కానీ, వారి బ్రతుకు మొదటి నుండి చివరి వరకు కూడాను నియంత్రణలో ఉండినటువంటి బ్రతుకుగా వాళ్ళది ఉండదు. వారు ఏం చేయాలనుకుంటారో అది చేస్తూ ఉంటారు. లోకానుసారమైనటువంటి పద్ధతులు, లోకానుసారమైనటువంటి మాటలు, లోకస్తులు ఏం చేస్తున్నారో ఆ క్రియలన్నీ కూడా వీరు కూడా చేసేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. కాబట్టి లోకస్తుల మధ్య వీరికి వ్యత్యాసము, భేదం అనేటువంటిది ఏది ఉండదు. మనం ఎలా ఉన్నాము ఇక్కడ క్రీస్తు ప్రభువు వ్రాయిస్తున్నటువంటి విషయములలో ఒక విషయం ఏమై ఉన్నదంటే, నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును అని చెప్తా ఉన్నాడు. శ్రమ అనేటువంటిది ఆయన ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు, అదే సమయంలో దరిద్రతను కూడా ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఇది దేని తెలియజేస్తుందంటే, దేవునికి తెలియనటువంటి విషయము ఏదీ లేదు. కొంతమంది శ్రమల ద్వారా వెళ్ళేటప్పుడు, ఇబ్బందుల ద్వారా వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే, నేను ఒక్కడనే ఈ బాధలు పడుతున్నాను, దేవుడు నా యొక్క శ్రమలను చూడలేదా, నేను ఇంత బాధపడుతుంటే నన్ను ఆయన ఎందుకు విడిపించట్లేదు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో, ఆయన అసలు ఉన్నాడా అనేటువంటి అనుమానం సహితం ఎన్నోసార్లు కలగవచ్చు. ఇది ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒకసారి కలిగేటువంటి అనుభవంగా ఉండవచ్చు. మరి ముఖ్యంగా మనము మరీ ఎక్కువ శ్రమల ద్వారా ఒకదాని తర్వాత మరొకటి, మరొక దాని తర్వాత మరొకటి ఇలా శ్రమల గుండా వెళ్ళేటప్పుడు, మరి ముఖ్యంగా దరిద్రత గుండా వెళ్ళేటప్పుడు, అంటే బేసిక్ నీడ్స్ మీట్ అవ్వటం అనేటువంటిది కూడా కష్టంగా ఉండేటువంటి సమయాల్లో కొంతమంది వెళ్ళాల్సినటువంటి అవసరం వస్తూ ఉంటుంది. అందరికీ ఈ యొక్క పరిస్థితి ఉండకపోవచ్చు, కానీ ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి ఫ్యామిలీస్లో కానీ ఇండివిజువల్స్లో కానీ ఈ యొక్క పరిస్థితి వారు ఎరుగుదురు. ప్రతి సమయంలోనూ వారు ఏమనుకుంటారంటే, దేవుడు ఎందుకు పక్షపాతిగా ఉన్నాడు, ఆ సహోదరుడు క్రీస్తులో ఉన్నవాడే, నేను క్రీస్తులోనికి వచ్చిన వాడినే, అయితే ఆ సహోదరుడేమో సంతోషంగా తన కాలం గడుపుతున్నాడు, తనకు కావలసినవన్నీ కూడాను కలిగి ఉన్నాడు, నేనైతే తినటానికి కూడాను ఇబ్బంది పడుతున్నాను, దేవునికి పక్షపాతం ఎందుకు, ఎందుకు ఇలా చేశాడు అనేటువంటి ప్రశ్న తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి ఆ స్థితిలో, ఆ దరిద్రతలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వచ్చేటువంటిదిగా ఉంటుంటుంది. అయితే దేవుడు చెప్పేటువంటిది ఏంటంటే, నేను నీవు ఏ పొజిషన్లో ఉన్నావో, నీకు ఎటువంటి శ్రమలు ఉన్నాయో, నీకు ఎటువంటి దరిద్రత ఉన్నదో, ఇదంతా కూడాను ఎరిగినటువంటి వాడినిగా ఉన్నాను, నేను ఎరగనటువంటి వాడినిగా లేను. అయితే నీకున్నటువంటి పరిస్థితులలో నీవు నన్ను ఎలా వెంబడిస్తున్నావు అనేటువంటిది నేను పరీక్షించేటువంటి వాడినై ఉన్నాను అనేటువంటిది క్రీస్తు ప్రభు మనకు తెలియజేసేటువంటి అంశమై ఉంటూ ఉంటుంది. మనం అందరం కూడాను ఈ లోకంలో సంతోషంగా ఉండాలని, శ్రమ అనేటువంటిది, ఇరుకు అనేటువంటిది, దరిద్రత అనేటువంటిది మన దరిదాపులకు రాకుండగా మనము జీవితాన్ని సంతోషంగా గడిపి శ్రమలైనటువంటి చావు చావాలని ఆశించేటువంటి వారంగా ఉంటూ ఉంటాము. అయితే అది అందరికీ సాధ్యపడేటువంటిది కాదు, ఎందుకంటే అది మన నియంత్రణలో లేదు. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి జీవితంను ఇచ్చేటువంటి వాడై ఉంటాడు. నీకిచ్చినటువంటి జీవితంలో, నువ్వు వెళుతున్నటువంటి మార్గంలో, నీకున్నటువంటి యొక్క పరిస్థితులలో దేవునిని నీవెంత లక్ష్య పెట్టేటువంటి వాడుగా ఉంటున్నావు, ఆయనకు నమ్మకస్తుడిపై ఉంటున్నావా లేదా అనేటువంటిది దేవుడు పరీక్షించేటువంటి వాడే ఉంటూ ఉంటాడు. ఇక్కడ దేవుడు ఏమని చెప్తూ ఉన్నాడంటే, ఆ సంఘముతోటి, అయినను నీవు ధనవంతుడవే అని చెప్తూ ఉన్నాడు. ఈ శ్రమ ఉన్నది నీకు, దరిద్రత సహితం ఉన్నది, అయితే నీవు మాత్రము నా దృష్టిలో ధనవంతుడవే. ఎందుకు ధనవంతుడు అని చెప్తున్నాడంటే, ఈ లోక సంబంధమైనటువంటి శ్రమ, దరిద్రత అనేటువంటిది నిన్ను నా యుద్ధ నుండి దూరంగా ఉంచలేదు. అవి ఉన్నప్పటికీ నీవు నాకు సమీపంగా ఉంటున్నావు, నా కట్టడలను అనుసరిస్తున్నావు, నా మాటలను గైకుంటున్నావు, నా చిత్త ప్రకారము నడుచుకుంటున్నావు. ఇది నీకు అసలైనటువంటి ధనమును సంపాదించేటువంటి విషయమై ఉన్నది. ఇది నేను చెప్పినటువంటి మాట కాబట్టి ఈ మాటను నీవు ఫాలో అవుతున్నావు, దాని ప్రకారము నీవు జీవిస్తున్నావు, కాబట్టి నిజమైనటువంటి రిచెస్ నీవు పొందనై ఉన్నావు. ఈ లోక సంబంధమైనటువంటి వన్నీ కూడాను ఈ దినమందు కనపడతాయి, రేపటి దినమందు అవి కనపడకుండా పోతాయి, నీవును మంటికి మన్నైపోవలసినటువంటిదే. అయితే ఆ తర్వాత ఉండనై ఉన్నటువంటి ఆ యొక్క జీవితం అనేటువంటిది నిజమైన అసలైన జీవితమై ఉన్నది. ఆ జీవితంలో నీకు దేవుడు ఇవ్వనై ఉన్నటువంటి ఆ యొక్క ఆశీర్వాదములు అనేటువంటివి అసలైనటువంటి ఆశీర్వాదములుగా ఉండబోతున్నవి. అవి నీవు కలిగి ఉండబోతున్నావు, ఎందుకంటే నీవు నాకు నమ్మకంగా నీ శ్రమలలోనూ నీ దరిద్రతలో సహా ఉంటున్నావు కాబట్టి అని దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఇక రెండవది ఏంటంటే, తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేనెరుగుదును అని అంటున్నాడు. తాము యూదులు కాక యూదులమని చెప్పుకునేటువంటి వారి వలన నీకు కలిగేటువంటి దూషణను నేనెరుగుదును అని చెప్తూ ఉన్నాడు. ఏ సంఘమునకైనా వెళ్ళండి, ఆ సంఘములో దేవునికి భయపడేటువంటి వారు కొందరు ఉన్నట్లయితే, పేరుకు మాత్రము క్రైస్తవులైనటువంటి వారు, సంఘ సభ్యత్వం కొరకు ఏదో పారంపర్యాచారమును బట్టి, వాళ్ళ ఫ్యామిలీలో తాతల దగ్గర నుండి క్రైస్తవులు కాబట్టి, తాతల దగ్గర నుండి ఆ సంఘమునకు వెళుతున్నటువంటి వారు కాబట్టి, ఆ సంఘమునకు వచ్చేటువంటి వారు కొంతమంది ఉంటూ ఉంటారు. అయితే వారిలో దేవునితో ఉన్నటువంటి వ్యక్తిగత సంబంధం అనేటువంటిది మాత్రం ఏమీ ఉండదు. వీళ్ళకి చాలా గర్వం ఉంటుంది, మా తాతల కాలం నుండి మేము క్రైస్తవులం అండి, మా తాతగారు ఈ చర్చి కట్టినప్పుడు ఉన్నారండి, ఈ చర్చిని కట్టించినటువంటిదే మా తాతగారండి, ఇలా చెప్పేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఏమయ్యా నిన్నగాక మొన్న వచ్చారు మీరు హిందూ బ్యాక్గ్రౌండ్ నుండి మాకు క్రైస్తవ విషయములను బోధింపు వచ్చారా అని తిరగబడేటువంటి వారు సహితము ఈ దినాల్లో మనం చూస్తూ ఉన్నాము. ఏది ఏమైనప్పటికీ యూదులు కాక యూదులమని చెప్పుకునేటువంటి వారు ప్రతి సంఘంలో ఉంటూ ఉంటారు. ఇక్కడ యూదులు అనేటువంటి మాటని మనము మనకు అన్వయించుకునేటప్పుడు ఎలా తీసుకోవాలంటే, విశ్వాసులు కాకనే హృదయాంతరంగములో విశ్వాసము లేకుండగానే, దేవుడు ఆశించేటువంటి ఆ యొక్క వ్యక్తిగత సంబంధమును లేకుండగానే, దేవుని యొక్క బిడ్డలము మేము సహా విశ్వాసులము అని చెప్పుకునేటువంటి వారినిగా మనం చూడాలి. ఇక్కడ ఇలాంటి వారు చాలా మంది ఉంటూ ఉన్నారు ఈ దినాల్లో ఈ సంఘాల్లో. 4 రోజులు గుడికి వచ్చినట్లయితే వారికి రక్షింపబడినటువంటి వారు అనేటువంటి ముద్ర వేసేటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నవి. వారు గనక కొంచెం చదువుకున్నటువంటి వారైనట్లయితే, ప్రభుత్వ సంబంధమైనటువంటి ఉద్యోగం చేసేటువంటి వారు, ఉన్నతమైన పదవిలో ఉన్నటువంటి వారైతే వారికి మరీ తొందరగా బ్రాండు దక్కుతూ ఉంటుంది. వారు ఒక్కసారి వస్తే చాలు, వారికి పెద్ద కుర్చీ వేసి 2వ వారానికే వారిని తీసుకుని వచ్చి వాక్యం చదివించటము లేకపోతే బోధ చేయమని అడగటము, ఇలాంటివి చేసేటువంటి సంఘాలు చాలా చాలా ఉంటున్నవి. అదే సామాన్యులైనటువంటి వారు ఎవరైనా గుడికి ఆశతో వచ్చినప్పటికీ వారిని మాత్రం లక్ష్య పెట్టేటువంటి వారిగా ఉండట్లేదు ఈ సంఘాలు. కాబట్టి విశ్వాసులు కాకుండానే విశ్వాసులమని చెప్పుకుంటూ వారు ఏం చేస్తున్నారంటే, దూషణ మాటలు పలుకుతున్నారు. ఎవరిని దూషణ మాటలు పలుకుతున్నారు? అసలైనటువంటి భయభక్తులు కలిగినటువంటి వారిని దూషించేటువంటి వారుగా వారు ఉంటూ ఉన్నారు. వీరు ఏం చేస్తూ ఉంటారంటే, ఏంటండి బాగానే ఉన్నదనుకోండి మీరు చేసేటువంటిది అంతా కూడాను, అయితే కొన్ని విషయాల్లో మనం చూసి చూడనట్టు పోవాలండి, లేకపోతే ఈ లోకంలో మనము ముందుకు వెళ్ళలేమండి, మరి ఇవన్నీ పెట్టుకుంటే ఎక్కడవుతాయండి పనులు అని వెనక్కి లాగేసేటువంటి వారు కొంతమంది. ఇదిగో ఈయన ఒకటి తగులుకున్నాడు, ఈయన ప్రతి దానికి అడ్డుపడతా ఉంటాడు, దేనిని కూడా సరిగా ముందుకు నడవనివ్వడు అని దూషించేటువంటి వారు, శాపనార్థాలు పెట్టేటువంటి వారు, ఇలాంటి వారు చాలా మంది ఉంటూ ఉన్నారు ఈ దినములలో సంఘాల్లో. కాబట్టి నీవే స్థితిలో ఉన్నావు, మొదటగా దేవునితో నీకు ఉండేటువంటి ఆ యొక్క వ్యక్తిగత సంబంధం అనేటువంటిది నీకున్నదా? అది లేకపోయినట్లయితే అది అనుదినము నీవు సరిచూసుకుని సరి చేసుకునేటువంటి వాడుగా నీవు లేకపోయినట్లయితే, నీవు మొదటగా దానిని సరిచూచుకుని సరి చేసుకునవలసి ఉన్నది. దేవుడు నీవు యూదుడవా కాదా అనేటువంటిది తేల్చవలసి ఉన్నది. యూదుడా కాదా అంటే ఆయన బిడ్డవా కాదా, ఆయన యందు విశ్వసించిన వాడవా కాదా, ఆయన యందు నిలిచి ఉన్నటువంటి వాడవా కాదా అనేటువంటిది దేవుడు తేల్చవలసి ఉన్నది. కొంతమంది దేవుని యందుకు రావచ్చు, 2 రోజుల తర్వాత వెళ్ళిపోవచ్చు. కాబట్టి నిలిచిండుట అనేటువంటిది కూడా ప్రాముఖ్యమైనటువంటి అంశముగా ఉంటున్నది. కాబట్టి దేవుని యొక్క దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు? విశ్వాసివేనా? విశ్వాసంలో నిలిచి ఉన్నటువంటి వాడుగానే ఉన్నావా? ఆయనకు భయపడుచు నీ దైనందినటువంటి జీవితంలో, నీకు ఎదురయ్యేటువంటి సమస్యలలో నీవు దేవునిపైన ఆధారపడేటువంటి వాడుగానే ఉంటున్నావా? లేకపోయినట్లయితే లోకంలోనికి వెళ్ళినప్పుడు లోకం తీరు, గుడికి వచ్చినప్పుడు భక్తి తీరు ఈ విధంగా సాగిపోయేటువంటిదిగా ఉంటున్నదా అని యొక్క జీవితం. తర్వాత దేవుని బిడ్డలను నీవు పాయింట్అవుట్ చేసేటప్పుడు, విశ్వాసులను నీవు పాయింట్అవుట్ చేస్తూ మాట్లాడేటప్పుడు నీ యొక్క ప్రమాణాలు ఎలా ఉన్నాయి, ప్రమాణాలు ఎలా ఉన్నాయి అని నేను అంటంలో ఉద్దేశం ఏంటంటే, నీ యొక్క బేసిస్ ఏమై ఉన్నది, ఈ యొక్క లోక సంబంధమైనటువంటి విషయాలను తీసుకుని నువ్వు వాటిని బేస్గా చేసుకుని మాట్లాడుతున్నావా, లేకపోతే దేవుని విషయములను దేవుని వాక్యములో వ్రాయబడిన రీతిగా తీసుకుని వాటిని బేస్ చేసుకుని మాట్లాడుతూ ఉన్నావా? ఈ విశ్వాసులను నిందించేటువంటి లోక సంబంధమైనటువంటి వారు అనేక మంది ఉన్నారు. వారి యొక్క నిందలు ఎలా ఉన్నాయో, వారి యొక్క అపవాదులు ఎలా ఉన్నాయో, అలాంటి అపవాదులుగా సంఘములలో చేరి విశ్వాసులుగా పరిగణింపబడుతున్నటువంటి నీ యొక్క నిందలు, నీ యొక్క అపవాదులు ఎలా ఉంటున్నాయి? దేని వాక్యానుసారమైనటువంటి బ్రతుకు నీకు లేకపోయినట్లయితే నీవు ఎక్కడికెక్కడ రంగులు మార్చేటువంటి వ్యక్తివై ఉన్నావు. నువ్వు బయటకు వెళ్ళినప్పుడు లోకానుసారంగా బ్రతుకుతావు, నీవు గుడికి వచ్చినప్పుడేమో ఇక్కడ ఉన్నటువంటి సంస్కారములు, ఇక్కడ ఉన్న సాంప్రదాయాలు, ఇక్కడ ఉన్న అలవాట్లు, ఇక్కడ ఉన్న మాటలు, ఇవన్నీ కూడా నీకు కావలసినటువంటి అవసరం ఉన్నది. ఇలా ద్వంద్వ వైఖరిని చూపిస్తూ బ్రతికేటువంటి వారు అనేక మంది ఈ లోకంలో ఉంటూ ఉన్నారు. ఇక్కడ దురదృష్టవశాత్తు ఏంటంటే సంఘములలో కాపరులు సహితము ఇదే పరిస్థితులలో ఉంటూ దీనిని ప్రోత్సహించేటువంటి వారుగా తయారవుతూ ఉన్నారు. దీనిని బట్టి సంఘములు నాటి నాటికి కృశించిపోయేటువంటివిగా ఉంటున్నవి. అవి పైకి లేచి ఆత్మలో ఎదిగేటువంటివిగా ఉండలేదు గాని నానాటికి దిగజారిపోయేటువంటివిగా ఉంటున్నవి. కారణం ఏంటంటే వారే బుద్ధిహీనులై ఉన్నారు, వారే గుడ్డి వారై ఉన్నారు, ఆత్మ సంబంధమైనటువంటి నేత్రములు లేనటువంటి వారిగా వారు ఉంటూ ఉన్నారు. కాబట్టి నీవును నేనును ఈ దినమందు ఎలా ఉన్నాము? సాతాను సమాజపు వారి వలన మనకు కలిగేటువంటి దోషణలను దేవుడు ఎరిగినటువంటి వాడై ఉన్నాడు. మనము మనల్ను దూషించేటువంటి ప్రతి ఒక్కరికి మనం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. దేవుడు వాటన్నింటినీ ఎరిగినటువంటి వాడై ఉన్నాడు. కాబట్టి తగిన కాలమందు తగిన విధంగా మన పక్షమన వ్యాజ్యమాయేటువంటి వాడు దేవుడై ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారికి దేవుడు చేసినటువంటిది అదే, మీరు నా కట్టడలను అనుసరించి నేను చెప్పిన విధంగా నడుచుకుంటూ ఉండండి, మిగిలినటువంటి మీ యుద్ధములన్నీ కూడాను మీ సమస్యలన్నింటినీ కూడాను నా సమయంలో నేను పరిష్కరిస్తాను, నేను ఎలా పరిష్కరించాలని అనుకుంటున్నానో ఆ విధంగా పరిష్కరిస్తాను, మీరు ఆశించినటువంటి విధంగా అవి ఉండకపోవచ్చు కానీ నేను నా మార్గంలో నా సమయంలో నేను వాటిని పరిష్కరించనై ఉన్నాను అనేటువంటిది దేవుడు వారికి స్పష్టంగా తెలియజేశాడు. వారికి జరిగినటువంటి క్రియలను మనం మొదటి నుండి చూసినప్పుడు దేవుడు ఎవరికి జరిగినటువంటి ఫేవర్స్ ని వారికి చేసి ఉన్నాడు. ప్రకృతి సంబంధమైనటువంటి నియమాలకి విరుద్ధమైనటువంటి వాటిని సహితము ఆయన వారికి చేసినాడు. ఒకనొక సందర్భంలో తన దూతను సహితము పంపి తన యుద్ధమును జరిగించినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి మనము ఎలాంటి వారమే ఉన్నాము? మనము దేవుని పక్షముగా ఉన్నటువంటి వారంగా ఉన్నామా? దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ దేవుని ప్రజలను దూషించేటువంటి వారంగా ఉన్నామా? తరువాత చెప్తున్నటువంటి విషయం ఏమిటంటే నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము అని చెప్తున్నాడు. శ్రమలు అనేటువంటివి ఇంతకు ముందే మనం చెప్పుకున్నాము, ప్రతి ఒక్కరికి సంభవించేటువంటివిగా ఉంటాయి. ఇవి లోకస్తులకు వస్తాయి, అదేవిధంగా దేవుని బిడ్డలకు సైతం వస్తాయి. అయితే దేవుని బిడ్డలకు మరిన్ని సమస్యలు ఉంటాయి, ఎందుకంటే లోకస్తులు వెళ్లేటువంటి మార్గంలో వారు వెళ్లరు. లోకస్తులు సాల్వ్ చేసుకునేటువంటి విధానములో తమ ప్రాబ్లమ్స్ ను వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు. ఆఫీసుకు వెళ్ళినట్లయితే నువ్వు పెట్టినటువంటి అర్జీని వాడు అక్కడే పెట్టుకుని ఉంచుతాడు, వాడు కదపడు, వాడు నువ్వు రాక తప్పదని తెలుసు కాబట్టి నువ్వు వస్తావని తెలుసు, నువ్వు వచ్చే వరకు వాడు కూర్చొని అక్కడ చూస్తూ ఉంటాడు నీకోసం. నువ్వు వచ్చిన తర్వాత నీతో బేరసారాలు సాగించుకొని నీ దగ్గర నుంచి డబ్బు కొట్టిన తర్వాత వాడి టేబుల్ నుంచి పక్క టేబుల్కి వెళుతుంది. వాడు వాడికి ఇవ్వాల్సినటువంటి దానికోసం వాడు చూస్తూ ఉంటాడు. ఈ రకంగా ఎన్ని టేబుల్స్ అయితే దాటాలో, ఎన్ని శాఖలు అయితే దాటాలో, అందరి దగ్గర వారి వారి యొక్క రేట్ల ప్రకారం ముడుపులు చెల్లిస్తే గాని అది పైకి వెళ్ళి సంతకం అంతా కూడాను అయిపోయి గ్రాంట్ అయ్యి వచ్చేటువంటిదిగా ఉండదు. ఈ సమయంలో లోకస్తులైనటువంటి వారు ఇది జరగకపోతే మాకు ఇది గ్రాంట్ కాదు కాబట్టి మేము దీన్ని చేసేసుకుంటాము అనేటువంటి ఉద్దేశం చేత మొత్తానికి ఎంతో చెప్పండి, మేము ఇచ్చేస్తాం వెళ్ళిపోతాం, ఇన్ని రోజుల తర్వాత మేము వస్తామని మాట్లాడుకొని ఆ విధంగా వెళ్ళిపోయేటువంటి వారు ఉంటారు. అయితే విశ్వాసిగా నీవు సహితము అదే విధంగా వెళుతూ ఉన్నట్లయితే దేవునికి భయపడేటువంటి వాడుగా కాకుండగా దేవుడు తన వాక్యంలో ఏమని సెలవిచ్చాడు, తాను లంచం పుచ్చుకొనడు, లంచము పుచ్చుకుని వారంటే అసహ్యపడేటువంటి వాడని దేవుడు తన వాక్యంలో సెలవిచ్చాడు. మరి దాన్ని నువ్వు పాటించేటువంటి వాడుగా ఉంటున్నావా అనేటువంటిది నీవు ఆలోచించుకుంటున్నావా? ఈ దినములలో ఎలా అయిపోయిందంటే ఇలాంటి విషయాలను మనం బోధించినట్లయితే ఇదేంటండి కొత్త బోధ బోధిస్తున్నారు, మా యొక్క సంఘములో అందరూ ఇలాగా అడిగినంత ఇచ్చేసుకొని పనులు చేయించుకునేటువంటి వారే అనేటువంటి సంఘాలు చాలా ఉన్నాయి, వాళ్ళకి చాలా కొత్తగా ఉంటుంది, విడ్డూరమైనటువంటి బోధ చాలా బోధిస్తున్నారేంటి, మీరు ఏదో బైబిల్ అనేటువంటిది చదువుకునేందుకు, తలనొప్పి వచ్చినప్పుడు తల దగ్గర పెట్టుకొని పడుకునేందుకు, నాయనా నాయనా అనుకునేందుకు, శ్రమలో ఉన్నప్పుడు దేవాదేవా అనుకునేందుకు, అలా ఉండాలి కానండి, ఏ మీరేదో ఇంత పచ్చం మీరు అనవసరంగా పెట్టుకొని అనవసరమైనటువంటి ఊరితాడు బిగించుకుంటారు ఎందుకండి అని చెప్పేటువంటి క్రైస్తవులు సైతం ఉన్నారు. కాబట్టి నువ్వు ఎలా ఉంటున్నావు? దేవునికి నువ్వు భయపడేటువంటిది, లేకపోతే ఈ లోకములక భయపడేటువంటిది? కొంతమంది లోకానుసారమైనటువంటి వారికి భయపడుతూ ఉంటారు, ఆయన పెద్ద ఆయనండి, ఆయనకి ఎదురేం చెప్తామండి, మనం ఏమైనా చెప్పామనుకోండి మనల్ని పిచ్చోళ్లాగా చూస్తారేమోనండి అని భయపడేటువంటి వారు కొందరు ఉంటూ ఉంటారు. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే నువ్వు శ్రమలను పొందబోతున్నావు, కాబట్టి ఆ శ్రమలకు భయపడకయ్యా అని చెప్తా ఉన్నాడు. చాలా మంది శ్రమలు కలుగుతున్నాయి అని ఎవరికైనా చెప్పినట్లయితే అమ్మో నాకు శ్రమల అని వెంటనే మనం అనుకుంటాం, తప్పనిసరిగా అనుకుంటాం ఈ యొక్క శరీరంలో ఉన్నంతకాలం. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు అంటే శ్రమలు వస్తాయి, ఇవన్నీ రొటీన్గా వచ్చేటువంటివే, కానీ నేను నీతో ఉండనాయన్నాను, నువ్వు భయపడవద్దు, నా మీద ఆధారపడు అని చెప్తున్నాడు. తర్వాత ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు అనేటువంటి మాట చెప్తా ఉన్నాడు. అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు, ఇది ముందుగానే చెప్తా ఉన్నాడు. ముందుగా మనకు తెలియకుండగా అప్పటికప్పుడు జరిగినట్లయితే దాని ఎఫెక్ట్ ఒక రకంగా ఉంటుంది, ముందుగానే మనకు తెలిసినప్పుడు దాని గురించి ముందు నుంచే బాధపడుతూ ఉంటాం. అలాంటి విషయాన్ని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు, 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము నేను నీకు జీవ కిరీటమును ఇచ్చేదను. ఇక్కడ మీలో కొంతమంది చెరసాలకు వెళ్ళవలసి ఉంటుంది, ఇదిగో ఇలాంటి శ్రమలు పొందవలసి వస్తుంది, అయితే భయపడవద్దు, మీరేం చేయాలంటే నా మీద ఆనుకొనవలసి ఉన్నది, మీరు కంగారు పడద్దు, విశ్వాసములో దృఢంగా ఉండండి అనేటువంటి విధంగా ఇక్కడ దేవుడు వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. 10 దినములు శ్రమ కలుగును, 10 దినములంటే 10 రోజులు అయిపోయిన తర్వాత ఈ శ్రమలను ముగిసిపోతాయా? ఇక్కడ 10 దినములు అంటే మామూలుగా మనం అనుకునేటువంటి యొక్క ఆదివారం సోమవారం ఇలాంటి దినాలు కాదు, కానీ 10 దినములు అనేటువంటిది దేన్ని సూచిస్తుందని చెప్తారంటే పండితులైనటువంటి వారు 10 రాజుల కాలమును సూచిస్తున్నది అని చెప్తుంటారు. కాబట్టి ఈ శ్రమ అనేటువంటిది ప్రారంభమైనటువంటి మొట్టమొదటి రాజు దగ్గర నుంచి 10 మంది రాజులు పాలించినటువంటి కాలం వరకు ఈ శ్రమ ఉండబోతుంది అనేటువంటిది దాని అర్థమై ఉన్నది అనేటువంటిది బైబిల్ పండితులు చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ విధంగా ముందే వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు, దానికి తగినట్టుగా మీరు గేరప్ అవ్వాల్సి ఉన్నది, మీరు ప్రార్థన చేయవలసి ఉన్నది, మీరు మెలకువగా ఉండవలసి ఉన్నది, విశ్వాసమును సార్థకం చేసుకునివలసి ఉన్నది అనేటువంటి యొక్క మాటలని కూడా వారికి తెలియజేస్తూ ఉన్నాడు. చివరిగా ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే మరణము వరకు నమ్మకముగా ఉండము నేను నీకు జీవ కిరీటమును ఇచ్చేదను అని చెప్తూ ఉన్నాడు. ఇది మనము బరేల్ గ్రౌండ్కి ఎక్కడికైనా వెళ్ళినట్లయితే ఆ బరేల్ గ్రౌండ్ లో ఎక్కువ సమాధుల మీద ఈ మాట కనబడుతూ ఉంటుంది. ఏమని రాయబడి ఉంటుందంటే మరణం వరకు నమ్మకముగా నుండుము నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను అనేటువంటి విషయం రాయబడి ఉంటుంది. అక్కడ మనం చూసేటువంటి సమాధిలో సమాధి చేయబడినటువంటి వ్యక్తి ఏ రకమైన జీవితం గడిపాడో మనకైతే తెలియదు, కానీ సమాధుల మీద రాసినంత మాత్రాన ఆ పాతబడినటువంటి వ్యక్తి క్రీస్తును విశ్వసించి క్రీస్తుకు దాసుడై క్రీస్తు యొక్క విశ్వాసి చనిపోయాడు అనేటువంటిది కాదు. అయితే దాని మీద వ్రాయబడినటువంటి మాట ఇది చాలాసార్లు మనకు కనబడుతూ ఉంటుంది. అయితే అది చూచినప్పుడు మనము దీనిని ఒక మెసేజ్గా తీసుకునివలసి ఉన్నది, మరణం వరకు నమ్మకంగా మనము ఉండవలసి ఉన్నది. శ్రమలనే ఉంటాయి, ఇరుకులుంటాయి, ఇబ్బందులుంటాయి, కానీ దేవుని మీద మన నమ్మకం ఉంచినటువంటి వారమై మరణం వరకు నమ్మకంగా ఉన్నట్లయితే వారికి ఒక ప్రత్యేకమైనటువంటి క్రౌన్ అనేటువంటిది, కిరీటం అనేటువంటిది ఇవ్వబడనై ఉన్నది. దాని పేరే జీవ కిరీటము అనేటువంటిది. కాబట్టి ఈ జీవ కిరీటమును పొందు నిమిత్తమై నీవు ఈ లోకంలో ప్రయాసపడేటువంటి వాడుగా ఉంటున్నావా, దేవునికి నమ్మకస్తునిగా ఉంటున్నావా? అనేక మంది హత సాక్షులైనటువంటి వారు బ్రతుకుతూ వారు ఎన్ని శ్రమలను అనుభవించారంటే, కొంతమంది తమ పిల్లలను ఈ లోకంలో విడిచిపెట్టి వేసి ప్రభు యొద్దకు వెళ్ళిపోవలసి వచ్చింది, ప్రభు నిమిత్తం చనిపోవలసి వచ్చింది. కొందరు తమ పిల్లలను సహితము హతసాక్షులుగానే ప్రభుకు సమర్పించి వారు సైతం హతసాక్షులుగా చనిపోవటం చూస్తూనే వారు సైతం చనిపోయినటువంటి వారు ఉన్నారు. ఈ విధంగా మన యొక్క జీవితం అనేటువంటిది ఏ విధంగా ఉంటున్నది? మనము మరణం వరకు నమ్మకంగా ఉండేటువంటి వారంగా ఉంటున్నామా? మధ్యలోనే భయపడిపోయి వెనకకు వెళ్ళిపోయేటువంటి వారంగా ఉంటున్నామా? రూతు తన అత్తను వెంబడించినటువంటిదిగా ఉండింది, ఓర్ప మధ్యలో వెనుకకు తిరిగి వెళ్ళిపోయినటువంటిదిగా ఉండినది. మనము ఎలా ఉంటున్నాము? చివరికి ఏమని చెప్తున్నాడంటే, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక, జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియో చెందడు. జయించేటువంటి వాడివి నీవు ఈ విధంగా నేను చెప్పినట్లుగా నడుచుకుంటూ జయించి మరణం వరకు నమ్మకంగా ఉండినట్లయితే రెండవ మరణము వలన ఏ హానియో చెందడు. రెండవ మరణం అనేటువంటిది దేన్ని సూచిస్తున్నదంటే, లేక్ ఆఫ్ ఫైర్, అది శాశ్వతముగా ఉండనై ఉన్నటువంటి లేక్ ఆఫ్ ఫైర్ లో దేవునిని విసర్జించినటువంటి వారు, ఆయనను నమ్మనటువంటి వారు వేయబడి వారు పొందనై ఉన్నటువంటి ఆ యొక్క శ్రమను సూచిస్తూ ఉన్నది. అది ఎప్పుడు జరుగుతుందంటే గ్రేట్ వైట్ థ్రోన్ జడ్జ్మెంట్ అని చివరిగా జరిగేటువంటిది. ట్రిబులేషన్ పీరియడ్ అయిన తర్వాత 1000 ఏళ్ల పరిపాలన అనేటువంటిది జరుగుతుంది. ఈ 1000 ఏళ్ల పరిపాలన కూడా అయిపోయిన తర్వాత ఈ గ్రేట్ వైట్ థ్రోన్ జడ్జ్మెంట్ అనేటువంటిది జరుగుతుంది. ఆ సమయంలో క్రీస్తు ప్రభువును అంగీకరించినటువంటి వారికి దేవుడు తీర్పు తీర్చి వారిని శాశ్వతముగా ఆ లేక్ ఆఫ్ ఫైర్ లోనికి వేయటం అనేటువంటి దాన్ని ఇక్కడ రెండవ మరణంగా చెప్పబడింది. కాబట్టి అలాంటి దాంతో వీళ్ళకి సంబంధం ఏమి ఉండదు, ఎందుకంటే వీరు దేవుని కొరకు ప్రయాస పడినటువంటి వారు, దేవుని కొరకు నిలిచినటువంటి వారు, దేవుని కొరకు నమ్మకంగా బ్రతికినటువంటి వారు. కాబట్టి దేవుడే వారిని గురించి తన ప్రాణమును పెట్టినాడు, ఆ రక్తమునందు వీరి నిరీక్షణ ఉంచున్నారు. కాబట్టి వీరిని తన సొంత బిడ్డలుగా దేవుడు అంగీకరించనై ఉన్నాడు. మనం ఎలా ఉన్నాము? మన యొక్క పరిస్థితి దినమందు ఏ విధంగా ఉన్నది? మనము దేవునికి నమ్మకంగా ఉండేటువంటి వారంగా ఉంటున్నామా? శ్రమలను చూచి వెనుకకు వెళ్ళిపోయేటువంటి వారంగా ఉంటున్నామా? లేకపోతే వేషధారణ భక్తితో నిజమైన బిడ్డలను శ్రమ పెట్టేటువంటి వారంగాను దూషించేటువంటి వారంగాను ఉంటున్నామా? మనలను మనము పరీక్షించుకునవలసి ఉన్నది. నీవు నిలచిన వాడివైనట్లయితే, సహనముతో కనిపెట్టుకుని దేవుని యొక్క సన్నిధిలో కొనసాగినటువంటి వాడివైనట్లయితే రెండవ మరణమునకు నీ మీద అధికారము ఉండదు. దేవుడి యొక్క వాక్యమును దీవించునుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమయుడైన తండ్రి, మేము ఈ దినమందు విన్నటువంటి యొక్క చిన్న వాక్యము మా యొక్క హృదయంలో పనిచేయనట్లుగా సహాయం చేయండి. మేము ఏ విధంగా ఉన్నామో మా వైపు మేము చూచుకొనుచు మా యొక్క బ్రతుకులను సరిచేసుకున్నట్లుగా మేము ఎల్లప్పుడూ నీకు సమీపంగా వచ్చి మమ్ములను మేము చక్కబెట్టుకున్నట్లుగా మాకు సహాయం చేయండి. క్రీస్తు నామందు వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్.